మనం గాయత్రి మాత గురించి చాలా విస్తృతంగా గురువు గారు ఇచ్చింది మాస్టర్ ఇచ్చింది తెలుసుకున్నాం. అలాగే దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే జగన్మాత ఎప్పుడు మాతృకావర్ణ రూపిణి, మాతృకలు అన్నమాట. మాతృకలు అంటే జన్మనివ్వగలిగిన శక్తి కలవి. మాతృక వర్ణం అంటే అకారం నుంచి మనం చిత్త చివరి క్షకారం వరకు, దాన్ని అక్ష అంటే దాన్ని అక్షమాల అంటాం. చేతిలో జపమాల ఉంటుంది అక్షమాల, మాతృకావర్ణ రూపిణి. ఇప్పుడు మనం గాయత్రి మంత్రం కాకుండా అనుగ్రహమాల మంత్రం చేసాం. అనుగ్రహమాల మంత్రంలో ఒక అక్షరానికి ఒక అక్షరానికి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ను పట్టుకోమంటారు మాస్టర్. అసలు ఆధ్యాత్మిక విద్యకి మూలమైనది ఏదైతే ఉందో అంతా దాంట్లోనే చెప్పేశారు ఆ ఒక్క మాటలోనే. ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్యలో ఏముంటుంది, ఆకాశం ఉంటుంది. ఒక వస్తువుకి ఒక వస్తువుకి మధ్యలో ఏముంటుంది, ఆకాశం ఉంటుంది. ఒక అణువుకి ఒక అణువుకి మధ్యలో ఏముంటుంది, ఆకాశం ఉంటుంది. ఒక పరమాణువుకి పరమాణువుకి మధ్యలో ఆకాశం ఉంటుంది. ఆ అణువులో మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఆకాశం ఉంటుంది. ఇలాగ ఆకాశం లేకుండా ఏమీ ఉండదు. ఆకాశం ఉంటేనే పని అవుతుంది, లేదే పని అవుతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్కూటర్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మోటార్ సైకిల్ స్టార్ట్ చేయాలి, కారు స్టార్ట్ చేయాలి, అక్కడ బ్యాటరీ ఉంటుంది ఒకటి, ఆ బ్యాటరీ ఇగ్నిషన్ ఉంటుంది చూసారు ప్లగ్, దాంట్లో కాస్త ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ సరిగ్గా లేకపోతే బండి స్టార్ట్ కాదు. మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్తే దాన్ని అడ్జస్ట్ చేస్తారు కరెక్ట్గా, ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ ఉండేటట్టు అడ్జస్ట్ చేస్తారు. ఆ గ్యాపే ఆకాశం. సో ఆకాశం లేని ఏ పని అవ్వదు. ఆకాశమే అన్నీ. ఆకాశం అంటే మనకు మనం చెయ్యిలా అన్నాం అనుకోండి, ఊరికే చెయ్యి కదిలిపోతుంది ఇలాగా గాలిలో. అక్కడ ఏమీ లేదనుకుంటాం, ఏమీ లేదు కాదు, అక్కడ ఏముందంటే సత్ చిత్ ఆనందము అయిన పరబ్రహ్మం ఉన్నారు. మరి ఎలాగ మనం చెయ్యిలా అంటే మనకేం తగలట్లేదు అంటే ఆయన ఇంద్రియాలతో తెలియబడడు. ఎత్ర వాచో నివర్తంతే తత్ప్రాప్య మనసా సహా, ఎక్కడైతే మనస్సు వెళ్తుందో, ఎక్కడైతే ఇంద్రియాలు అవన్నీ వెనక్కి వచ్చేస్తాయి, మనస్సుతో సహా ఇంద్రియాలతో సహా అంతా వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మనస్సుతోటి ఆ ఇంద్రియాలతోటి అక్కడికి వెళ్ళలేం. అందుకే మనకు పురాణాల్లో కథలు ఏముంటాయంటే అంటే సశరీరంగా ఎవడు స్వర్గంలోకి వెళ్ళలేడు కాబట్టి అంతవరకు వెళ్తే వాడిని తోచేస్తారు కిందకి. ఎక్కడో ఆ శరీరం కూడా సంపూర్ణంగా సచ్చిదానందమయమైన పరిస్థితి సాధించిన వాడు మాత్రమే వెళ్తాడు, అందరూ వెళ్ళరు. మాస్టర్ ఎప్పుడు వాడే మాట ఉంది, ఈ ఉపనిషత్తు గురించి ఎందుకు చెప్తున్నావు అంటే ఉపనిషత్తు అంటేనే దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టేది. అంటే ఇప్పుడు మనం సినిమా చూడాలనుకోండి, ఎక్కడ కూర్చుంటాం వెళ్ళి? సినిమా హాల్లో స్క్రీన్కి ఎదురుకుండా దగ్గరగా కూర్చోం. స్క్రీన్ దగ్గర కూర్చుంటా అంటే అర్థం స్క్రీన్కి ఎదురుకుండా కూర్చుంటాం, చూడగలిగిన దగ్గర లేకపోతే చూడగలిగిన దూరం అని. అలాగే మనం కూడా మనని గురువు తన జ్ఞానంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళగలిగేటట్టు చేస్తాడు. ప్రయత్నం చేయాల్సింది మనమే. ఆయన చెయ్యగలిగింది ఏంటంటే మనల్ని అంతవరకు తీసుకెళ్తాడు, ఇదిగో ఇది మార్గం, ఇలా వెళ్ళాలి, ఇటు వెళ్ళి అటు వెళ్ళి, ఇటు వెళ్ళకూడదు, ఇవి ఇలా చేయకూడదు, ఇంత గైడెన్స్ ఇస్తే తప్ప మనకు అర్థం కాదు అది. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం, మన మధ్యలో ఒక కంప్యూటర్ కనెక్షన్ ఉంది స్కైప్ అకౌంట్ ద్వారా. ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే ఆకాశం ద్వారానే జరుగుతుంది. సో ఆకాశం ద్వారానే మనం సంభాషించుకుంటున్నాం. ఆకాశం అనేది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని మంత్రం ఉంది. అది పూర్ణం, అది పూర్ణము, నేను పూర్ణాన్ని, పూర్ణంలో పూర్ణం కలిస్తే అంతా పూర్ణం. కాబట్టి సర్వం సంపూర్ణం, సంపూర్ణం అంటే పరిపూర్ణ పరిపూర్ణం అంటే మళ్ళీ దాంట్లో పరిపూర్ణత్వంలో మళ్ళీ లోపాలు ఉంటాయని కాదు. అలాంటి పరిపూర్ణత్వం ఏదైతే ఉందో దానివైపు మనల్ని తీసుకువెళ్తుంది ప్రతి ఉపనిషత్తు కూడా. ఈ ఉపనిషత్తులు మాస్టర్ ఆల్రెడీ ఏమని చెప్పారు మనకు, ఒక్కొక్క చక్రానికి సంబంధించి, ఒక్కొక్క తత్వానికి సంబంధించి, భూతత్వానికి సంబంధించి కొన్ని, జలతత్వానికి సంబంధించినవి కొన్ని, అగ్నితత్వానికి సంబంధించినవి కొన్ని, వాయువు ఆకాశానికి సంబంధించినవి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయని మనం క్రిందటి సార్ చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎంతసేపు చెప్పుకున్నా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తైత్రీయోపనిషత్తు లాంటివి ఉంటే అవన్నీ కూడా చాందోగ్యోపనిషత్తు, అవి వాయువు లేదా ఆకాశం వాటికి సంబంధించిన ఉంటాయి. ఈ ముఖ్యంగా కేనోపనిషత్తు అగ్నికి సంబంధించిందని మాస్టర్ ఇచ్చారు. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మూడు రకాల శాంతులు. భౌతికమైన శాంతి ఉంటే పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. యూ ఇన్వైట్ పీస్ ఇన్ టు యువర్ బీయింగ్ అంటారు. పీస్ని మనం ఇన్వైట్ చేయటం ఏంటి అంటే మనకు శాంతి లేదా అంటే ఖచ్చితంగా లేదు. శాంతి ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, శాంతి ఉంటే ఆనందంగా ఉంటాం, శాంతి ఉంటే సౌఖ్యంగా ఉంటుంది, శాంతి ఉంటే ఏ చిరాకులు పరాకులు ఉండవు, ఎంత వర్క్ ఉన్నా సరే సంతోషంగా చేస్తాం. అవన్నీ శాంతి గుర్తన్నమాట. ఈ మనలోని అగ్ని, మనలో అగ్ని దేనికి గుర్తు అంటే నేర్చుకోవాలనే తపనకు గుర్తు. అగ్ని ఎక్కువ అయిపోయింది అనుకోండి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అగ్ని తక్కువ అయిపోయింది అనుకోండి అసలు పని అవుతుంది. అందుకని అగ్ని ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి. ఈ ఉపనిషత్తు చదువుకుంటున్నప్పుడు అన్నం తిని చదువుకోండి అన్నారు. అన్నం తిని చదువుకోవడం అంటే ఏంటి, చక్కగా ఈ ఆకలి బాధ అనేది లేకుండా నేర్చుకోవాలి అని. కొన్ని కొన్ని ఇప్పుడు మాస్టర్ సివి గారి గురించి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మీరు ఆ సాధన చేసేప్పుడు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది కాబట్టి మీరు ఏదన్నా బాగా ఆకలి చేస్తుంది, ఏం తినకుండా చేస్తే కట్టిలాగా అయిపోతుంది సరే అని చెప్తారు. నిజంగా అవుతుందా అంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి దీక్షిస్తూ వాళ్ళ మిస్సెస్కి కూడా ఇస్తారు దీక్ష. అప్పుడు ఆవిడకి చెప్తారు ఏమన్నా తినరామ్మని. ఆవిడ అనుకుంటుంది తిని చేయటం ఏంటి, ఇలాగా మనం ఎప్పుడు చేయలేదు, తినకుండా రావాల్సింది అనుకుని ఏం తినకుండా వస్తుంది. చెప్తారు ఇడ్లీ తిని కాఫీ తాగి రాని. అలా చేయకుండా వచ్చేసరికి దీక్ష ఇవ్వంగానే ఆవిడ బిగిసిపోతుంది అనమాట. చచ్చిపోయిన సేవ ఎలా అవుతుందో అలా అయిపోతుంది. అయిపోతే అప్పుడు ముందరే చెప్పాను కదా తినడమ్మని తినకుండా వచ్చేయండి అని చెప్పి మళ్ళీ ఆయన దానికి కావాల్సిన విరుగుడు అంతా చేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తారు. ఒళ్ళంతా గట్టిగా పిసికి స్పృహొచ్చేట చేసి కూర్చోబెడతారు. అంటే ఈ ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్క తత్వానికి సంబంధించి ఒక్కొక్క దీక్షలాగా మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనలో ఎవరైతే ఈ ఉపనిషత్తు చెప్తున్నాడు ఆ గురువు, ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ శిష్యుడు, వీళ్ళిద్దరే కాకుండా వాళ్ళలో ఉన్న అగ్ని కూడా సమంగా ఉండుగాక, వీళ్ళని రక్షించుగాక. ఈ ఎవరిని ఎవరు రక్షిస్తారు అంటే, మనలో జ్ఞానాగ్ని రగులుతున్నంత వరకు మనకు బాగుంటుంది. జ్ఞాన అగ్ని అంటే మొట్టి అగ్ని కాదు, అది జ్ఞానం అనే అగ్ని. ఈ జ్ఞానం అనే అగ్ని అటు గురువులో ఇటు శిష్యుల్లో ఉండాలి, సమంగా రగులుతూ ఉండాలి. అప్పుడు మనకు జ్ఞానాగ్ని ఏం చేస్తుంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మన కర్మలన్నింటినీ బాగుంటుంది. కర్మలు ఏం చేస్తాయి, వెనక్కి లాగుతుంటాయి అన్నమాట. కర్మచక్రంలో ఉంటే జీవి పుడుతూ ఉంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మరణిస్తూ ఉంటాడు. ఈ జీవన చక్రంలో పడి గుర్తులో పడి నెలకలాగా ఉంటుంది పని. అలా కాకుండా ఫ్రీడమ్ వస్తుంది. ఈ ఫ్రీడమ్ ఎందుకు అంటే, ముక్తి ఎందుకంటే, గురువుల పని చెయ్యాలి, భగవత్ ప్రణాళికలో మనం పాలు పంచుకోవాలంటే మనం ఫ్రీడమ్ సంపాదించాలి అందుకోసం. అలాంటి చెప్పుకుంటూ సహనా అవదు అంటే, ఈ అగ్నిని రక్షణ చేసుకో అని బాహ్యంగా ఉంటే, లోపల మటుకు ఇంకో అర్థం ఏంటంటే, ఈ జ్ఞానాగ్నిని ఎలాగే నిలుపుకో, వదులుకోకు. ఏం నేర్చుకుంటాను ఇద్దరు ఎప్పుడు వినేవి అని అనకూడదు. ఎప్పుడు వినేవి అయితే ఇన్ని పుస్తకాలు ఎందుకు ఉంటాయి, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి ఎందుకు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉపపురాణాలు ఉన్నాయి, ఇంకా దర్శనాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఇన్ని ఎందుకండి బాబు, ఒకటి చాలు కదా, అంతా భగవంతుడే అని ఒక మాట అంటే అయిపోతుంది కదా అంటే, అవ్వదు. అంతా భగవంతుడే అనే స్థితికి వెళ్ళటానికి మధ్యలో మనం ఎన్నో మెట్లు ఎక్కాలి. ఆ మెట్లన్నీ ఒక్కొక్కటి 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 ఎక్కిస్తుంది, అన్ని ఒకటే ఎక్కించదు. అంటే మనం అన్నిటి కలిపి ఒకటి అన్నామని చాలు అంటానికి వీల్లేదు. లేకపోతే ఇన్ని విద్యలు ఉన్నాయి, లలితా సహస్రనామం చదివితే దాంట్లో విద్యలు ఉంటాయి. శ్రీ విద్యే కాకుండా మను విద్య, చంద్ర విద్య, అలాగే 8 రకాల విద్యలో 9 రకాల విద్యలో ఇచ్చారు. ఇది మనకు లలితా సహస్రనామాల్లో అన్ని విద్యలు ఎందుకు, ఎందుకు అంటే మన చేతనత్వాన్ని వికసింప చేసుకోవడానికి. అంతా కూడా చేతనత్వ విజ్ఞానమే. సహనా భవతు, సహనవు భునక్తు అంటే మనతో కూడా ఆనందించమని, మనతో కూడా ఆయన్ని, ఎవరిని, లోపల ఉన్న అగ్నిని మనతో కూడా ఆనందించమని. లోపల ఉన్న అగ్ని భగవంత్ స్వరూపమే కదా, కాబట్టి మనం నేర్చుకుంటుంటే లోపల ఆయన కూడా ఆనందిస్తూ ఉంటాడు. అక్కడ ముగ్గురు ఉన్నారు, నేర్పేవాడు, నేర్చుకుంటున్నవాడు, లోపల ఇంకొకడు జ్ఞానాగ్ని స్వరూపంగా. దీన్ని త్రయ విద్య అని చాలా చోట్ల చెప్తారని మాస్టర్ అంటున్నారు. అలాగే మనలో ఆసక్తిని రగులుచుకొని ఇది నేర్చుకోవాలి అని ఆసక్తి పెరగాలి. అది అగ్ని. దానికి ఆ అగ్నికి ఇంకొక పేరు ఏంటంటే ఆసక్తి. ఈ విషయం నేను నేర్చుకోవాలి, ఈ విషయం నేను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే అది జ్ఞానం కాబట్టి. జ్ఞానం ఏం చేస్తుంది, మనలో ఉన్న దుఃఖాన్ని పోగొడుతుంది. జ్ఞానం ఉన్నవాడు అంటే మాస్టర్ ఏం చెప్తారంటే, సపోజ్ మనకు ఒక పని చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, గ్యారంటీగా ఖచ్చితంగా అలాగే అవుతుంది, ఇంకోలా అవ్వదు. అప్పుడు వాడు ఫలితం మీద దృష్టి పెట్టకుండా కార్యక్రమం మీద మాత్రమే దృష్టి పెట్టి చేస్తాడు, కాబట్టి న్యాచురల్గా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా లెక్క చేయడం ఎలాగో తెలియని వాడు లెక్క చేస్తున్నాడు అనుకోండి, ఆన్సర్ వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది, అవునా కాదా. లెక్కకి ఆన్సర్ ముందరే తెలిసినా కూడా లెక్కకి సాల్వ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎలాగైతే ఆన్సర్ సాధించాలో, అలాగే మనం కూడా ఉన్నదంతా భగవంతుడే అని ఆన్సర్ తెలుసు, కానీ ఆ ఉన్నదంతా భగవంతుడే అని ఎలా తెలుసుకోవాలి, ఆ స్టెప్స్ అన్నీ మనం వేయగలిగి ఉండాలి, ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వగలిగి ఉండాలి. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, జ్ఞానం సంపాదించాలి. ఏ జ్ఞానం సంపాదించాలి, నేను ఎవరు, హూయామై అనే జ్ఞానం సంపాదించాలి. హూయామై అనే జ్ఞానం దేని ద్వారా వస్తుంది, విచారం ద్వారా వస్తుంది, పెద్దల వాక్యాల ద్వారా వస్తుంది, శాస్త్రం ద్వారా వస్తుంది, అనుభవం ద్వారా వస్తుంది. అనుభవం దేని ద్వారా వస్తుంది అంటే గురువు ఉపదేశాన్ని పాటించటం వల్ల వస్తుంది. ఊరికే గురువు గారు చెప్పారండి, అబ్బా చాలా బాగుందని చప్పట్లు కొట్టేసి వినేసి వెళ్ళిపోతే ఏమీ రాదు. శ్రవణం అంటే 9 రకాల భక్తుల్లో మొదటిది శ్రవణం అంటే ఊరికే వినటం, నెక్స్ట్ మననం, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం, తర్వాత నిధి, దాని మీద దృష్టి ఎలా ఉంచాలి, ధ్యాస. శ్రవణ మనన నిధి ధ్యాసలు అంతవరకు. కానీ ఆమె ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టనంత వరకు, అంటే ఇప్పుడు కిషోర్ చెప్తున్నాడు గురువు గారు ఇచ్చారు ఇలా మెడిటేషను, ఆ చంద్రకిరణాలు అమృత కిరణాలు భూమి అంతా వ్యాపిస్తూ ఉన్నాయని. అదేంటంటే ఎవరికి ఒక్క క్షణం ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం నేనెవరో తెలుసుకోవాలి. గురువు ఉపదేశం వింటమే కాకుండా ఆచరించాలి. ఎలాగైతే చంద్రకిరణాలు అమృత కిరణాలు భూమి అంతా వ్యాపిస్తున్నాయని భావన చేయమన్నారో అది ఎంత గట్టిగా ఉండాలంటే మనం ఫీల్ అవ్వాలి. అన్నం తిన్నాం అనుకోండి, ఆకలి తగ్గింది, అమ్మాయ బాగుంది అని ఎలా ఫీల్ అవుతున్నాం, అలాగా ధ్యానం చేస్తే ఆ ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ లేకుండా ఎంతసేపు చేసినా ఏమవదు. ఏమవుదా అంటే ఏదో ఒకటి అవుతుంది, కానీ 100% దాంట్లో సక్సెస్ఫుల్గా మనం పార్టిసిపేట్ చేశామంటే అర్థం ఏంటంటే చక్కగా అలా చంద్రుడు అమృత కిరణాలు పడుతున్నాయి, మన శరీరంలో అణువణు అమృత కిరణాలతో తడుస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి, చల్లటి గాలి తగిలింది అనుకోండి ఒంటి మీద, ఏమవుతుంది, చల్లదనం తెలుస్తుంది. అలాగా చంద్రుడి అమృత కిరణాలు పడుతున్నాయంటే పడుతున్నాయి, అంతే, పడ్డాయి, తెలియాలి. తెలియసేంత వరకు ఆగాలి, కంగారు పడకూడదు. అక్కడి నుంచి అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనుకోకూడదు, పడని, లెట్ ఇట్ కమ్ ఫస్ట్, ఆ తర్వాత రిసీవ్ చేసుకోవడం, తర్వాత స్ప్రెడ్ చేయడం. సో ఫస్ట్ రిసీవ్ దెన్ స్ప్రెడ్. ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుడు ఉన్నాడు, అతడు నీలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు, జీవాత్మగా ఉన్నాడు, దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు, సత్యము జ్ఞానం ఆనందంగా ఉన్నాడు, లేకపోతే విల్ పవర్ లవ్ విజ్డమ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్గా ఉన్నాడు, లేకపోతే 3 ఫైర్స్గా ఉన్నాడు, ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా, పావక పవమాన అగ్నిగా ఉన్నాడు, పావక పవమాన శుచిగా ఉన్నాడు, ఇలా చెప్పినా కూడా అది మనం ఫీల్ అవ్వాలి, మనలో ఫీల్ అవ్వాలి. మనలో ఫీల్ అవ్వాలంటే ఏం చెప్పాలి, ఆ మైండ్ని ఆ ఫీల్ అయ్యేటట్టుగా తయారు చేయగలుగుతాడు. అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే సహవీర్యం కరవావహై, అంటే మేమిద్దరము అంటే గురువు శిష్యుడు ఇద్దరు కలిసి కష్టపడి దీన్ని ఎలాగైనా సాధిస్తాం. కానీ అది ఎలాగంటే కష్టపడటం అంటే ఏంటి, కష్టం అనే దానికి తెలుగులో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంగ్లీష్లో బాగుంది ఎగ్జాక్ట్. ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన ఉన్నాయి అవన్నీ ఒక చోట తెచ్చుకోవడం, వాటిని క్షుణ్ణంగా చదవటం, క్షుణ్ణంగా పరిశీలించటం, ఆ తర్వాత అంటే ఇప్పుడు ఉపనిషత్తు ఒకటి ఉంది అనుకోండి, ఉపనిషత్తులో చెప్పిన విషయం ఏదైతే ఉందో దీన్ని తెలుసుకోవాలంటే ఏమేమి తెలిస్తే ఇది బాగా అర్థమవుతుందో వాటికి సంబంధించిన అన్ని తెచ్చుకోవాలి, అవన్నీ చదవాలి. మాస్టర్ని దగ్గర నుండి చూసిన వాళ్ళు చాలామందికి ఆశ్చర్యపోతున్నారు, ఆయన ఏదన్నా ఒక సబ్జెక్ట్ చదవాలనుకున్నారు అనుకోండి, మార్కెట్లో దానికి సంబంధించిన దొరికే పుస్తకాలు అన్ని కొనేసేవారు. సపోజ్ వాస్తు ఉందనుకోండి, వాస్తు మీద ఎంతమంది పుస్తకాలు రాసేవారో అన్ని కొనేసేవారు. ఆ ఆధార్ బాగా రాసేయడం బాగా రాలేదు తర్వాత విషయం, ముందర అవన్నీ చదివేసి దాంట్లోంచి నిజమేమిటో ఆయనంతటా ఆయన అసెస్ చేసుకుని తీసుకునేవారు. దాన్ని ఎక్స్పెరిమెంట్ చూసి చూసి ఓకే ఇది బంద్ చేస్తుంది ఇది బంద్ చేయదని ఆయన నిష్కర్షగా తెచ్చుకునేవారు. అలాగే అలాగే చేయమని అర్థం ఇక్కడ సహవీర్యం కరవావహై. దేంట్లో అయినా సరే మనం ఆ సబ్జెక్టుకి త్వరగా అన్ని నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు ఓంకారం అన్నాం అనుకోండి, ఓంకారం గురించి త్వరగా అన్ని తెలుసుకోవాలి. ఓంకారం 108 రకాలుగా ఉంటుంది. ఓంకారం ఒకసారి అంటే ఎలా ఉందోనే మనకు తెలియదు, 108 రకాలుగా అంటే ఏమవుతుంది, అట్లీస్ట్ థియరిటికల్గా అన్నా తెలుసుకోవాలి. ఆ తర్వాత వచ్చేది ఇక్కడ మనం ఎలా కష్టపడాలి అంటే పరాస్థితిలో కూడా కష్టపడాలి. పరాస్థితి అంటే ఏంటి, భావం, భావనకి ముందర చెప్పమ్మా. ఇప్పుడే అయిందేమో, ఓకే దీంట్లో ఇంకో 5 నిమిషాలు చెప్పుకుందాం అయితే. సరే అలాగే ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ విషయం దేంట్లోంచి మొదలైందో అక్కడి నుంచి పట్టుకోవాలి. అంటే ఈ ఉపనిషత్తులన్నీ ఎక్కడ పుట్టాయి, వాక్ నాలుగు స్థానాలుగా ఉంటుందని మనకు అందరికీ పరిచయం ఉంది. అదేంటి, పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి, ఇవన్నీ కూడా నాలుగు స్థాయిలు. వైఖరి స్థాయి ఒకటి, తర్వాత అది వైఖరి స్థాయి అంటే మనకు బాగా బయటికి వినిపించేదనమాట, దాని వెనకాల మధ్యమ స్థాయి ఉంటుంది, దాని వెనకాల పశ్చంతి స్థాయి, ఇంకా పైన పరాస్థాయి. ఈ పరాస్థాయి నుంచి ఉపనిషత్తులన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి మనం ఏదైనా ఒక పదాన్ని ఉపయోగించారనుకోండి ఈ ఉపనిషత్తులు, అవన్నీ కూడా పరాస్థాయి నుండి ఉపయోగించాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తుల్లో వచ్చే పదాలన్నీ కూడా పరాస్థాయి భావం కంటే ముందర భావం లేకపోతే, ఆ భావాన్ని ఎన్ని రకాలుగా వ్యక్తం చేయవచ్చు అనేది పశ్చింది. అంటే భావం అంటే ప్రేమ అనేది ఉందనుకోండి, ప్రేమ అనేది జస్ట్ ఒక భావం, ఒక అట్రిబ్యూట్, దాన్ని అబ్స్ట్రాక్ట్ అది కదా, దాన్ని వ్యక్తం ఎన్ని రకాలుగా చేయొచ్చు, తల్లి మీద ప్రేమ, లేదా తండ్రి మీద ప్రేమ, లేకపోతే పిల్లల మీద వాత్సల్యం ప్రేమ, గురువు మీద భక్తి అనే ప్రేమ, లేకపోతే భార్య మీద ప్రేమ, లేదా భర్త మీద ప్రేమ, ఇలాగ దైవం మీద ప్రేమ, ఇలా రకరకాలు ఉంటాయి. దేశం అంటే ప్రేమ, ఒక ఆదర్శం అంటే ప్రేమ, ఇలాగా ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకసారి ఒకే చోట పెడితే అవి పశ్చంతి ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. దాంట్లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే గురువు మీద ప్రేమ అని సెలెక్ట్ చేసుకున్నాం, అది మధ్యమ, అది వ్యక్తం చేస్తుంటే వైఖరి. అలాగా మన ఉపనిషత్తులన్నీ కూడా పరాస్థాయి నుంచి వచ్చాయి. కాబట్టి ఏ పదాన్ని ఉపయోగించినప్పటికీ కూడా ఉపనిషత్తులో అదంతా పరాస్థాయి అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎలా కష్టపడాలంటే మనం పరాస్థితిలో కూడా కష్టపడాలి. పరాస్థితిలో కష్టపడటం అంటే ఏంటి? పరాస్థితిలో కష్టపడటం అంటే ఈ వెనకాల భావం ఏముంది అని తెలుసుకునే విధంగా మనం ప్రయత్నం చెయ్యాలి. ఏ భావంతో ఇది చెప్పబడుతోంది, దానికంటే ముందు ఈ వైఖరి, మధ్యమ ఇవి ఉన్నాయి కదా, వాటి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. అదేంటంటే వైఖరి స్థాయి, వైఖరి స్థాయిలో తెలుసుకోవడం అంటే ఏంటి, ఒకళ్ళు చదువుతున్నారు ఒకళ్ళు వింటున్నారు, అయిపోయింది, అది వైఖరి స్థాయి అంతే. నెక్స్ట్ మధ్యమాస్థాయికి వెళ్తే, మధ్యమాస్థాయికి వెళ్తే ఏంటి, అక్కడ మాట్లాడేమి గురువు, గురువు నోట్లోంచి మాట రాదు కానీ ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక్కడ గురువు అన్నిటినీ మీకు బోధించలేడు, శబ్దం మాత్రం వచ్చేసింది. ఏమని, సహవీర్యం కరవావహీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గురువు మాట్లాడదు కానీ ఏదో ఒక భాషలో మాట్లాడతాడు. హరిద్వార్ వెళ్ళినప్పుడు మొట్టమొదటి నాకు అనుభవం ఏంటంటే, మీరు వినండి మీ భాషలో మీకు అర్థమవుతుంది, హిందీలో పెట్టారు క్యాసెట్, మనకేమో హిందీ రాదు, హిందీ వచ్చినా ఏదో చిన్న 10th class వరకు చదువుకున్న హిందీ. గురువు గారు లాంటి మహా గురువు గబ్బగబ్బా మాట్లాడుతుంటే హిందీలో మనకేం అర్థమవుతుంది, అర్థమవుతుంది. వస్తుందా? ఓకే. అందులో మొట్టమొదటిసారి హరిద్వార్ వెళ్ళినప్పుడు గురువు గారు క్యాసెట్ పెట్టారు హిందీలో, ఆ మాటలు వింటూ ఉంటే వాళ్ళు మొదట ఏం చెప్తారంటే, మీ భాషలో అర్థమవుతుంది మీకు, మా భాషలో మీ భాషలో మీకు అర్థమవుతుందంటే తెలుగు వాళ్ళకి తెలుగులాగా అర్థమవుతుంది, హిందీ వాళ్ళకి హిందీలాగా, అరవ వాళ్ళకి అరవ, ఫారినర్స్కి ఆ భాషలో, ఇలాగ ఎవరి భాషలో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ గురువు గారు దాంట్లో నుంచి వచ్చేది మటుకు హిందీయే. అది అనమాట రెండోది. ఈ మధ్యమ స్థాయిలో వాక్ బయటకు వచ్చినప్పుడు అంటే వినటానికి మటుకు వైఖరిలో హిందీ వినిపిస్తుంది కానీ మనకు అర్థమయ్యేది మధ్యమ స్థాయిలో అర్థమైపోతుంది, లేకపోతే ఇంకా పైన పరాస్థాయిలో అర్థమవుతుంది. ఎందుకంటే భాష మన లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది కాబట్టి వీ హ్యావ్ చూజన్ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, కానీ అక్కడ మాట్లాడుతుంది హిందీ. ఆ హిందీయే మనకు తెలుగుగా, ఇంకోళ్ళకి ఇంగ్లీషే, ఇంకోళ్ళకి ఫ్రెంచ్గా, ఇంకోళ్ళకి అలా రకరకాల భాషల్లో అర్థమవుతుంది. ఒకటే ఉన్నది మటుకు వైఖరి వాక్ ఒక్కటే. అలాగ గురువు గారు ఆయన వాక్కులో ఆ శక్తి ఉంది, అది మధ్యమాస్థాయిలో అర్థమవుతుంది. అలాగే మనం ఈ మధ్యమాస్థాయిలో అర్థం చేసుకుంటున్నప్పుడు మాస్టర్ ఇక్కడ ఒక మాట వాడారు, గురువు అన్నిటినీ బోధించలేడు, గురువు అన్నింటినీ బోధించలేట మరి అన్నింటినీ బోధించబోతే ఇంక గురువు ఎందుకండి అంటే శిష్యుడు హోంవర్క్ ఉండాలి. శిష్యుడు హోంవర్క్ ఉంటేనే అర్థమవుతాయి ఇవన్నీ, లేకపోతే అర్థం కావు. అలాగే మధ్యమ స్థాయి అంటే ఏంటో చెప్తున్నారు. నేను ఈ పదం ఇలా ఉచ్చరించాలి అని అనుకునేటప్పుడు, జస్ట్ అనుకునే ముందు అనమాట, అప్పుడు మధ్యమ స్థాయి. ఇంతవరకు అర్థమైన తర్వాత తర్వాత ఏమన్నారంటే పశ్యంతి స్థాయి. ఈ పశ్యంతి స్థాయి ఏంటంటే ఇవాళ మనం దీని గురించి చర్చించుకున్నాం. ఇదివరకు ఎప్పుడో కొందరు దీని గురించి మాట్లాడుకున్నారు, అలాగే ఇంకా తర్వాత ఎప్పుడో మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇలాగా ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ అవగాహన బట్టి దీని అర్థాన్ని చెప్పుకుంటారు తప్ప అసలు అర్థం అవుతుంటుంది. ఇలాగా అర్థాలు వాళ్ళవి కాకుండా ఎప్పుడు చెప్పుకున్నా అదే అర్థం ఉండేటట్టుగా ఒక అండర్ కరెంట్గా నాలెడ్జ్ దీంట్లో ఉంటుంది. అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఇవాళ ఈ ఉపనిషత్తు చదువుకున్నాం, మనకి ఇలా అర్థం. ఎప్పుడో శంకరాచార్యుల వారు దీనికి భాష్యం రాశారు. దాంట్లో అంటే ఇక్కడ కొంచెం ఆగాలి మనం, ఎందుకంటే శంకరాచార్యుల వారు రాసిన భాష్యం చదివిన అలాగే ఉందా లేదా అని తెలుసుకోవాలి. దానికి మాస్టర్ మొదట్లో ఏం చెప్పేవారంటే భగవద్గీత శ్లోకం ఒకటి చదువుకొని అలా కూర్చో, కూర్చుంటే నీకేమొచ్చిందో అనిపించిందో రాయి, అలాగా ట్రైనింగ్ ఇచ్చేవారు. అలాగే ఈ ఉపనిషత్తు కానీ గాయత్రి మహావిజ్ఞానం కానీ గాయత్రి మంత్రం కానీ చదువుతుంటే మనకేమనిపించింది, మన ప్రజ్ఞ ఏం పట్టుకుంది, దాన్ని ఎలా పట్టుకుంది అది రాసుకుంటే ఏమవుతుందంటే అది వెరిఫై చేసుకుంటే ఇదివరకు వాళ్ళకి ఏమొచ్చిందో మనకు అదే రావాలి రిజల్ట్. ఆ తర్వాత వాళ్ళకి అదే రావాలి రిజల్ట్. దాంట్లో మార్పు ఉండకూడదు. అది పశ్యంతి స్థాయి అని చెప్తున్నారు. నేను ఆ పశ్యంతి స్థాయి అయిన తర్వాత ఇంకా ఏం చెయ్యాలనే దాంట్లో గురువుల సహాయం తీసుకోవాలి. అంటే మన ప్రయత్నం ఎంతవరకు అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మన యొక్క విజ్ఞానాన్ని లేదా వివేకాన్ని అంతటినీ ఉపయోగించిన తర్వాత కూడా ఇంకా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం సహాయం చేసేవాళ్ళు గురువులే. గురువుల సహాయం లేకుండా ఏవి అర్థం కావు. అందుకని దీంట్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సాధన చేసేసుకుంటున్నాం. సపోజ్ మహాలక్ష్మి సాధన చేశారు. ఈ మహాలక్ష్మి సాధన చేసినప్పుడు ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. సామూహికంగా చేయటం అనేది ఒక చోట వచ్చి కూర్చోవడం కుదరదు కదా. కానీ కలిసినప్పుడు ఒకళ్ళ అనుభవాలు ఏంటో ఒకళ్ళు పంచుకోవాలి. ఒకే సాధన చేస్తున్నప్పుడు కిషోర్కి ఒకలాగా, శైలజి గారికి ఒకలాగా, ఇంకో కల్పన గారికి ఒకలాగా, రాతి శ్రీనివాస్కి ఒకలాగా, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారికి ఒకలాగా, అరుణ్కి ఒకలాగా, ఇలా రకరకాలుగా వస్తే ఇందాక చెప్పుకున్నాం చూసారా ఎవరు చేసినా అలాగే రావాలని, అలాగే వస్తుందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి సాధకులకు మాత్రమే ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి తప్ప బయట వాళ్ళకి చెప్పకూడదు. మేము మహాలక్ష్మి సాధన చేస్తున్నాం, మాకు అలా వచ్చింది ఇలా వచ్చింది అలాంటివి మాయటే ఆర్డినరీ పీపుల్తో డిస్కస్ చేయకూడదు. ఓన్లీ మాస్టర్ ఎవరెవరు ఈ దీక్ష తీసుకున్నారో ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళు మాట్లాడారు మాట్లాడుకోవాలి. అది గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్రయత్నం చేయాలి. అంటే గాయత్రి మంత్రం ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాం మనం, గాయత్రి మంత్రం గురించి గురువు గారు చెప్పిన అర్థం వచ్చిందా మనలోకి? ఆ సుఖస్వరూపుడు, దుఃఖనాశకుడు, పాపాన్ని పోగొట్టేవాడు, ఆ సవితా తేజిస్తున్న అంతఃకరణలో ధారణ చేస్తున్నాను, ఆయన మా బుద్ధుని సన్మార్గమై ప్రేరేపించు ఇది అంటున్నాం మన అనుభవంలోకి వచ్చిందా? ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ముఖ్యం. ఇది నా అనుభవంలోకి రావాలి అని అనుకోవాలి. నా అణువణువులో రామరామంలో గాయత్రి శక్తి నిండి ఉంది అంటే తెలియాలి. చురుకు చురుకుని ఇప్పుడు ఎండలో వెళ్ళామనుకోండి చురుకు అంటుంది, అప్పుడు ఒళ్ళంతా చురుకు చురుకుని గుచ్చుకున్నట్టుగా అవుతుంది. ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది కదా, అనుభవం కదా. అలాగే గాయత్రి మంత్రం కానీ అనుగ్రహమాల మంత్రం కానీ ఓం శ్రీసాయి వెంకటేశ శ్రీరామ్ ఓం కానీ ఏం చేసినా మేము రామ్ శ్రీకృష్ణ శ్యామ కమలనైన దత్తాత్రేయ శరణం మమ చేశాం, ఏమైంది? ఆ మనలో ఏం మార్పు వచ్చింది అది ముఖ్యం. ఏం చేసాము అన్నదానికంటే, ఎంత చేసాం అన్నదానికంటే ఎంత మార్పు వచ్చిందన్నది ముఖ్యం. ఎక్కడ వస్తుంది మార్పు అంటే ఫిజికల్ బాడీ ఏం మారిపోదు, అలాగే ఉంటుంది. సీతారాం సీతారాంలో ఉంటాడు, కిషోర్ కిషోర్లోనే ఉంటాడు. ఫిజికల్ బాడీలో ఏం చేంజెస్ రావు, బట్ చేతనత్వం ఏదైతే ఉంది దాంట్లో మార్పు వస్తుంది. ఆ చేతనత్వంలో మార్పు కోసం మనం ప్రయత్నం చెయ్యాలి. ఎంతమంది విన్నా అంటే ఈ ఉపనిషత్తులు ఎంతమంది చెప్తున్నారు, ఎంతమంది వింటున్నారు, అలాగే ఎంతమంది చెప్పినా ఎంతమంది విన్నా, ఎవరు అయినా సరే ఇన్ని శబ్దాలని పరిశీలన చేసిన ఓం భూభూ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్సు ధీమహి ధియోజన ప్రచోదయా, ఇవన్నీ విన్నాం. ఈ శబ్దాలన్నిటికీ గురువు గారు పుస్తకం రాశారు. తా అంటే ఒకటి, సా అంటే ఒకటి, వి అంటే ఒకటి. ఇన్ని విన్నా, ఇన్ని చదివినా తెలుసుకున్నవాడు ఒక్కడో లేడంటున్నాడు శ్రీకృష్ణుడు అన్నారు మాస్టర్. ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదైనా ఆశ్చర్యవద్వదైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్యశ్రుడోతి శ్రుత్వాప్యైనం వేద నచైవ కశ్చిత్. ఏం చెప్తున్నారంటే కొంతమందిని దీన్ని ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటారు. దేని గురించి? దేని గురించి అయినా సరే, ఎందుకంటే ఆశ్చర్యం ఎప్పుడు వస్తుంది మనకు? అనుకున్నది కాకుండా ఇంకోలా ఉంటే ఆశ్చర్యం వస్తుంది కదా. అలాగే వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ ఉండేది ఒకటి, అలాగా అంటాం వెంటనే అలాగా అని ఎవరు వెళ్ళబెట్టామంటే ఆశ్చర్యపోతున్నాం. అలాగే కొంతమంది దీన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాం, అయ్యో ఇలా ఉంటాడు అనుకున్నాం, ఇలా ఉన్నారా అంటాం. అంటే మనం ఏదో ఊహించేసుకుంటాం, అక్కడ ఇంకోలా ఉంటుంది పరిస్థితి. ఒక వ్యక్తి గురించి అతను ముసలాడను లేదా పడుచుపాడను లేదా ఇంకోలా ఉంటాడని అనుకుంటారు. గురువు అనగానే మా ఫ్రెండ్కి ఒకసారి మాస్టర్ని పరిచయం చేశారు, దూరం నుంచి చూపించాను మాట అడుగు. ఆయనే మా గురువు గారు. సరిగ్గా మాస్టర్ ఎంత మ్యాజిక్ చేస్తారంటే అప్పుడే జేబులోంచి ఏదో తీసి నోట్లు వేసుకున్నాడు. అయ్యో ఈయన ఆ గురువు మామూలుగానే ఉన్నాడుగా, ప్యాంట్ షర్ట్ కళ్ళజోడు కొంత మీసాలు గిరిజాలు జుట్టు, అప్పుడు చాలా యంగ్ మాస్టర్, అప్పుడు 30 ఇయర్స్ ఉంటాయేమో, 37 కాదు సారీ 32 అలా ఉంటాయేమో, 34 అప్పుడు చూసి అలా అన్నాడు గురువు ఆయన అని. గురువు అంటే మనకు ఒక లెక్క ఉంటుంది, ఇలా ఉంటాడు అలా ఉంటుంది. అది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైన, అలాగే ఆశ్చర్యంగా చూస్తాం, ఆశ్చర్యంగా వింటాం, అన్ని ఆశ్చర్యమే తప్ప అసలు విషయం పట్టుకో. మూడోది కూడా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటారు, వినేటప్పుడు కూడా ఆశ్చర్యంగా వింటారు. సపోజ్ మాస్టర్ అంత పెద్ద లెక్చర్ చెప్పి ఏముందయ్యా అక్షరానికి అక్షరానికి మధ్యలో గ్యాప్ను పట్టుకోండి అంటే ఆశ్చర్యంగా వింటాం. అది కూడా అవునా, ఎలాగా అవునా అంటాం, ఎలాగా అంటాం. ఆయన ఒక పక్కన చెప్తున్నారు కదా, ఒక అక్షరానికి ఒక అక్షరానికి మధ్యలో గ్యాప్ ఉంటేనే నీకు భాష అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. గ్యాప్ లేకుండా ఎవరు మాట్లాడలేరు, ఎంత స్పీడ్గా మాట్లాడినా అక్షర అక్షరానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, వాక్యానికి వాక్యానికి గ్యాప్ ఉంటుంది. అది పట్టుకోండి అంటే అది కూడా ఆశ్చర్యంగా వింటాం తప్ప నిజమా అది అలా పాజిబుల్లా అని ప్రశ్న వేసుకుంటూ వింటాం. నెక్స్ట్ చిట్ట చివరికి వచ్చేది ఏం చెప్తున్నానంటే శ్రుత్వాప్యానం వేదన తెయ్యక స్థితి. ఇంత శబ్దాలను పరిశీలన చేసుకున్నా కూడా తెలుసుకున్నవాడు ఎవడు లేడే అని అంటున్నాడట కృష్ణుడు. ఇన్ని విన్నా కూడా వేద నచైవక స్థితి, ఎవరు కూడా కొంచెం కూడా తెలుసుకోవట్లేదు. వెయ్యి ఎందుకంటే ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే గాయత్రి మంత్రం అన్నిసార్లు చేసినా, ఏవి చేసినా, గాయత్రి కాదు ఏది చేసినా, అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మామూలు మాటలైనా వింటూ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే వైఖరి స్థాయిలో అర్థం చేసుకుంటున్నాము. అంటే వాడు ఏ మాట అన్నాడో, కుక్క అన్నాడు అనుకోండి, కుక్క అని అర్థం చేసుకుంటామంటే, అదే ఉపనిషత్తులో కుక్క అని అర్థం వచ్చింది అనుకోండి, ఆ కుక్కని వినేసి వదిలేస్తే మామూలుగా రోడ్డు మీద పరిగెట్టే కుక్క గుర్తుకొస్తుంది, లేదా మనం ఇంట్లో పెంచుకునే కుక్క గుర్తుకొస్తుంది. కుక్క వెనకాల ఏముంది అంటే అలా అలా వెనక్కి వెళ్తే దానికి భైరవుడు అని పేరు. భైరవుడు అంటే భైరవము, రవము అంటే శబ్దము, భై అంటే ఎక్కడ పుడుతోందో ఆ స్థానాన్ని భై అంటారు. సంస్కృతం కొంచెం వస్తే కానీ అర్థం కావు. ఆ భైరవుడు అంటే శబ్దము ఎక్కడ ఉత్పత్తి అవుతున్నదో ఆ స్థానమును చూపించేవాడు, దానికి సంకేతం కుక్క. ఇప్పుడు స్వామి చుట్టూ అంటే దత్తస్వామి చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, 4 వేదాలకు గుర్తు. వేదాలు అంటే ఏంటి? జ్ఞానానికి గుర్తు. 4 రకాలుగా విభజించబడింది జ్ఞానం, అంతే తప్ప జ్ఞానం అంతా ఒకటే. అది శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది వేదం ద్వారా. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా సరే భగవంతుడి నుంచే వస్తుంది అని ఆన్సర్, ఆన్సర్ చెప్పకూడదు. మనం వేదం చదువుతుంటే ఆ శబ్దం ఎక్కడ పుట్టిందో అక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ అవుతాం. ఇప్పుడు ఎస్కలేటర్ ఎక్కామనుకోండి, కింద మెట్టు మీద కాలేస్తే అదే తీసుకుపోతుంది మనం పై వరకు, పైన దాని అంతటా అది తోచేస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే ఈ శబ్దం ఓ అనే ఒక ఎయిరోప్లేన్ ఎక్కాము, లేదా రాకెట్ ఎక్కాము, మన చేతనత్వాన్ని అదే తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి ఎస్కలేటర్ మీద నుంచుంటే అలాగే తీసుకెళ్ళి పైన దింపేస్తుంది, అలాగే మనల్ని ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ దింపేస్తుంది. మన ఆ భావన ఉండాలి. వైఖరి స్థాయిలో అర్థం చేసుకోకుండా మనం ఇంకెక్కడికి వెళ్ళాలి? మధ్యమ పశ్చంతి స్థాయిలో అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. అంటే ఒక మాట చెప్తే దీని భావం ఏంటి అని మనం ఆలోచించాలి. ఈ భావం ఏంటి అంటే అప్పుడు మనం భావస్థాయికి వెళ్తాం, పరాస్థాయికి వెళ్ళిపోతాం. మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఉపనిషత్తు గురించి మాట్లాడాలి. మాట్లాడాలి అనేది ఒక జస్ట్ ఒక పర అనమాట. ఏం మాట్లాడాలి అంటే ఉపనిషత్తుల గురించి మాట్లాడాలి, గాయత్రి మహావిజ్ఞానం మాట్లాడాలి, లేకపోతే ఇంకోటి ఏదన్నా మాట్లాడుకోవాలి, లేకపోతే ఊరికే కబుర్లు చెప్పుకోవాలా? ఇవన్నీ పశ్చింది. దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం మనం ఉపనిషత్తులు, అది మధ్యమ. ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చోవడం అనే భావం గురించి మాట్లాడుకుంటున్నాం అనేది మధ్యమ. అక్కడి నుంచి వైఖరిగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఉపనిషత్తుని వింటున్నప్పుడు మనకు ఏ భావం ఉండాలి అంటే, ఓహో ఈ ఉపనిషత్తు మనం చదువుకుంటే, ఈ ఉపనిషత్తులో ఉన్న జ్ఞానం మనం పాటిస్తే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది ఇది అనే భావనతోటి ఉండాలి. అనే భావన వీటిల్లో వస్తుందా లేదా తెలుసుకోవాలి. మనం ఆ రకంగా ఏం చేయాలి? ఈ మొత్తం జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానం మొత్తం కూడా మనం ఏదైతే అన్నిటికీ మూలమో దాని దగ్గరికి ఇది మనల్ని ఈ జ్ఞానం తీసుకెళ్తోంది, ఎలా తీసుకువెళ్తోంది అనే దృష్టితో మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ కట్ అయిపోయింది, చివరికి వచ్చేసాంలే. ఇప్పుడు మనం వింటున్న ఏదైనా సరే, మనం వింటున్న ఏ లెక్చర్ అయినా సరే, మాస్టర్ లెక్చర్ అయినా ఎవరిదైనా సరే, అలాగే మనం చదువుకుంటున్న బుక్ కానీ ఏదైనా సరే, మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తోంది? ఎక్కడికి తీసుకువెళ్తోంది అంటే ఉపనిషత్తు కాబట్టి దగ్గరికి తీసుకెళ్తోంది. దగ్గరికి అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, సినిమా హాల్కి వెళ్ళాం అనుకోండి, దగ్గరికి తీసుకెళ్ళడం అంటే ఏంటి? సినిమా హాల్ లోపలికి వెళ్ళాలి, కూర్చునే చక్కగా కనిపించి ఎంజాయ్ చేయగలిగిన డిస్టెన్స్లో ఉండాలి, అప్పుడే మనం సినిమాను ఎంజాయ్ చేయగలం. అలాగే ఈ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, ఎక్కడ ఉన్నాడు స్వామి అంటే అంతటా ఉన్నాడు. ఆ అంతటా ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం కూడా అంతటా ఉండాలి కదా. మనం ఒక్కచోటే ఉండి అంతటా ఉన్నవాడిని ఎలా చూస్తాం? మనం కూడా అంతటా ఉంటే అంతటా ఉన్నవాడు తెలుస్తుంది. సర్వజ్ఞుడు అనుకోండి ఆయన, మనం సర్వజ్ఞులు అయితేనే తెలుస్తుంది, మనం సర్వవ్యాపకులు అయితేనే తెలుస్తుంది, మనం సర్వసమర్థులు అయితేనే తెలుస్తుంది. ఒక గురువు యొక్క జీవిత చరిత్ర రాయాలంటే అవతల వాడు కూడా అట్లీస్ట్ ఆ క్వాలిఫికేషన్స్ ఉండి ఉండాలి. గురువు యొక్క జీవిత చరిత్ర రాయాలనుకోండి, ఇప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య గురువు, ఆయన జీవిత చరిత్ర ఎవరు ఆయనే రాసుకున్నారు, ఇంకెవరు రాయలేదు. అలాగే మాస్టర్ గారి గురించి రాయాలంటే మాస్టారే రాసుకోగలరు తప్ప ఇంకెవరు రాయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది శ్రీ అరవింద్ గారు, నా గురించి నేనే పూర్తిగా రాయలేను, మీరేం రాస్తారు అంటారు ఆయన. అలాగే ఈకే గారి గురించి ఎవరు రాశారు? కొత్త రామకోటయ్య గారు, తాతగారు రాశారు. ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్న ఆ వెనకాల ఆ పరాస్థాయి భావం ఏంటో తెలుసుకుని, సపోజ్ శివుడికి అభిషేకం చేయించేవారు మాస్టర్ గారు ఈకే గారు, ఆ శివుడికి అభిషేకం చేయిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఏం చూసి రాశారు. ఏమని రాశారు? ఆ అభిషేకం చేస్తున్నప్పుడు ఆ అభిషేకంలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరి నెత్తి మీంచి నీళ్లు పడుతూ వాళ్ళ 72,000 నాడులు పవిత్రం అవుతున్నాయి అని. అక్కడ చేస్తున్నది ఒక్క శివుడికే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు, సపోజ్ 1,000 మంది వచ్చారు, 1,000 మందికి కూడా ఆ అభిషేక జలాలు పడుతూ వాళ్ళందరూ పవిత్రులు అవుతున్నారు. అది ఒక సాక్రమెంట్, వాటర్ సాక్రమెంట్ అని చెప్పి మనకు మాస్టర్ జాలాకులు గారు ఇస్తారు. ఇలాగా ఫైర్ సాక్రమెంట్, వాటర్ సాక్రమెంట్ ఇవన్నీ మనం అందుకని ఉపనిషత్తులు చదువుకునేటప్పుడు పరాస్థాయిలో అర్థం చేసుకోవడానికి కంటిన్యూ చేస్తున్నా, పరాస్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. పరాస్థాయి అంటే ఏంటి? ఏ భావనతో ఈ ఉపనిషత్తు ఉన్నది, ఏ ఉపనిషత్తు అయినా సరే ఫస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టడము. దేనికి దగ్గరగా అంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన వాడి దగ్గరికి. ఆ మూల కారణమైన వాడు ఎక్కడున్నాడు అంటే ఆయన గురించి తెలియాలి. మళ్ళీ సృష్టికి ఇప్పుడు రామకృష్ణ మాస్టర్ అండి గుంటూరులో ఉంటారంటే నన్ను తీసుకెళ్తా అయితే నేను చూస్తాను అని అంటాను. అప్పుడు ఏం చేయాలి మనం? ఎవరైతే మాస్టర్ని చూడదలుచుకున్నారో, హలో ఇప్పుడు దగ్గరికి తీసుకువెళ్ళటం అంటే ఇప్పుడు మాస్టర్ ని చూడాలి అనుకున్నారు సంపోజకులు. మాస్టర్ గుంటూరులో సప్తర్షిశాస్త్రంలో ఉంటారండి అంటే నన్ను తీసుకెళ్తారా చూస్తానంటే అప్పుడు ఏం చేస్తాం మనం? చాలా ఆనందంగా మాస్టర్ని తీసుకెళ్ళి మాస్టర్ దగ్గర తీసుకెళ్లి ఒకరిని, మాస్టర్ ఈయన పలానా వారు అండి హైదరాబాద్ నుంచి వచ్చారు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారని ఎక్కడ తీసుకెళ్తాం మనం? డాక్టర్ ఆర్కే లేదా మారళ శ్రీరామకృష్ణ గారు గురువు గారి దగ్గరికి తీసుకువెళ్తాం, ఆయన దగ్గర తీసుకెళ్తాం, లేదా వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్తాం. ఇంకెక్కడ తీసుకెళ్ళాం కదా, వాళ్ళ ఇంట్లో ఇంకో నలుగురు ఉండొచ్చు, కానీ దగ్గరికి తీసుకెళ్ళడం అంటే ఏంటి? బయట గుమ్మం దగ్గర తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి అంటాం, అలా కాదు. అలా కాకుండా ఎలాగైతే మనం మాస్టర్ని పరిచయం చేస్తాము వీళ్ళకి, అలాగా ఈ ఉపనిషత్తు మనకి భగవంతుని పరిచయం చేస్తుంది, దగ్గరికి తీసుకువెళ్తుంది. దగ్గరికి ఎంత దగ్గరికి అంటే ఇప్పుడు ఎంత దగ్గరికి వెళ్ళొచ్చు మనం? పెద్ద యజ్ఞగుండం పెట్టారనుకోండి, పెద్ద పెద్ద దొంగలు వేసి మనం ఎంత దగ్గరికి వెళ్ళగలం? మనం వేడి తట్టుకోగలిగిన దగ్గరికి వెళ్ళగలం. అగ్ని మనం ఒకటనుకోండి, గణపతి సచ్చిదానంద స్వామీజీలాగా అగ్నిలో దిగి ఆహుతులు వేయొచ్చు, ఏమవుదు అప్పుడు? బట్ట కూడా కాలిపోదు, ఏమవుదు అస్సలు, క్షేమంగా వెళ్ళి బయటికి రావచ్చు. అంటే మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాము వాళ్లతో గనక మనకు ఫ్రీక్వెన్సీ ఒక్కటే అనుకోండి, అంటే మనం కూడా అగ్నిస్వరూపులుగా అగ్నిలో దిగితే ఏమవుతుంది? అలాగే మనం జలస్వరూపులుగా అయ్యి నీళ్ళలో దిగితే మనం ఏమి నీళ్లు ముంచేయవు మనల్ని. నీళ్లు నీళ్లు మునిగిపోతాయి, నీళ్ళల్లో నీళ్లు మునిగిపోవు, నీళ్ళల్లో నీళ్లు కలిసిపోతాయి. అగ్నిలో అగ్ని కలిసిపోతుంది, వాయువులో వాయువు కలిసిపోతుంది, ఆకాశంలో ఆకాశం కలిసిపోతుంది. ఆకాశంలో ఆకాశం కలిసిపోవడం ఏంటి? ఆకాశం ఎప్పుడు ఒకటే, మా మాట తప్పు. భూమి ఇక్కడ మట్టి తెచ్చామనుకోండి, రాజమండ్రిలో గోదావరిలోంచి మట్టి తెచ్చి, కృష్ణలోంచి మట్టి తీసి, రెండు కలిపితే మట్టి మట్టి కలిసిపోతాయి, అంత మట్టి. అలాగా భూతాలు ఎక్సెప్ట్ ఆకాశం మిగతా అన్ని కలుస్తాయి. అలాగే మనలో పంచభూతాలలో నాలుగు భూతాల మీద ఆధిపత్యం వస్తే, ఫోర్ లోవర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ ఆస్ట్రల్ వైటల్ మెంటల్, ఈ నాలుగిటి మీద కూడా మనకు ఆధిపత్యం అంటే మన కంట్రోల్ వస్తే, బయట ఉన్న ఫిజికల్, బయట ఉన్న యాస్ట్రల్, బయట ఉన్న వైటలు, బయట ఉన్న మెంటల్ మీద కూడా ఆధిపత్యం వస్తుంది. ఆ రకంగా మనిషికి పూర్తి ఆధిపత్యం మనసు మీద ఉంటే అగ్ని మనల్ని ఏం చేయదు, మనం కూడా అగ్నిస్వరూపులుగా ఉంటాం. అలాగే మన మీద మనకు కోరికల మీద ఫుల్ కంట్రోల్ ఉంటే నీళ్లు మనల్ని ఏం చేయదు. అలాగే శరీరం మీద పూర్తి కంట్రోల్ ఉంటే భూమి మనల్ని ఏం చేయదు, అంటే భూకంపం వచ్చిన విడిగా అవదు, బాగానే ఉంటుంది. అలాగే అన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము వారి లక్షణాలు మనకు ఉండాలి కొంచెం అన్నా. మాస్టర్ అందరినీ కలవరు అని అనుకుందాం కాసేపు. ఎవరిని కలుస్తారు? మీరు నాకు ఇదివరకు చేసి పెట్టారు కాబట్టి సహాయం నా కార్యక్రమాల్లో, ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాను, లేకపోతే నేను ఇంకెవరితేతన్నా నా పనులు చేయించుకుంటాను అంటారు మాస్టర్. అంటే అర్థం ఏంటి? ఇదివరకు ఆయనతో మనకు కనెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ వచ్చిందని, సో ఇదివరకు కలిసి పనిచేసాం, ఇప్పుడు కలిసి పనిచేస్తాం. సో కలిసి పనిచేస్తున్నా అంటే దేర్ ఈజ్ అట్లీస్ట్ కొంచెం అన్నా సరే వాళ్ళకి మనకు ఒక వైబ్రేషన్ ఈక్వల్గా ఉందన్నమాట. కొన్ని పాయింట్స్లో అట్లీస్ట్ వైబ్రేట్ అవుతున్నాయి కొంచెం, ఫుల్గా కాకపోయినా. అలాగా మనం భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళే ఈ ఉపనిషత్తు దగ్గరికి మనం వెళ్తున్నామంటే మనలో కూడా ఉన్న ఆ భగవత్ లక్షణాలు మనకి భౌతికంగా కూడా వ్యక్తం అవ్వాలని ఒక ఆర్తి ఉండాలి. భగవంతుడి లక్షణాల్లో ప్రేమ, కరుణ, దయ, సేవ, సహనం, ఓర్పు, క్షమ చాలా పెద్దది. క్షమ, క్షమించడం చాలా గొప్పది. తప్పు చేసే దండించకుండా వదిలేస్తామా అనకూడదు. తప్పు చేసిన వాడిని క్షమించాలి, లేకపోతే ఏమన్నా క్షమిస్తావు? తప్పు చేసిన వాడిని అయితే క్షమించేది, లేకపోతే దాన్ని గ్రేస్, మనకు గ్రేస్ ఉందనుకోండి క్షమిస్తాం, లేకపోతే క్షమించలేదు. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మనలో దైవీ లక్షణాలు పెంపొందించుకుంటూ ఉంటే, మేడం బ్లావెట్స్కీ గారు ఇచ్చిన ఈ గోల్డెన్ స్టైల్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో ఓపెన్ మైండ్, క్లీన్ హార్ట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ దివ్య నిలయానికి, ఆ దైవ నిలయానికి చేరటానికి మెట్లు ఇవన్నీను కూడా నేను చెప్తారు ఆవిడ. ఎందుకని ఖచ్చితంగా ఆ మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మనలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. అలా చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ ఉపనిషత్తులు మాస్టర్ చెప్పినవి అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో మనం ఎంత బాగా ప్రిపేర్ అవుతాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. గురువు చెప్పడం వరకే, ఆయన అన్నీ చెప్పడు గురువు అని చెప్పారు చూసారా, అన్నీ చెప్పరు, ఇది ఫాలో అని వదిలేస్తారు. అది ఫాలో అవ్వాలా అక్కర్లేదా, ఆ ఫ్రీడమ్ మళ్ళీ మనకే అవుతుంది. అందుకని జాగ్రత్తగా వాళ్ళు చెప్పుకున్న విషయాలు మీకేం కొత్తవి కాకపోయినా, దీంట్లో ఏమన్నా పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చినా దయచేసి ఏమనుకోకండి, వాటిని కొంచెం ఓపెన్గా తీసుకుని ప్రతి వాళ్ళు మాస్టర్ కోరుకున్న లెవెల్లో ఎదగాలి అనే ఒక ఆలోచనతోటి ఈ మాట్లాడుతున్నాము. అవన్నీ ఎందుకంటే మాస్టర్ మొట్టమొదటి చెప్పింది నాకు, స్వస్తి ప్రజాభ్య అనుకుంటూ ఉంటుంది చెప్పారా, మిగతా మంత్రాలు ఏం చేయబోను మరల, స్వస్తి ప్రజాభ్య అంతే. అందుకని అందరూ బాగుండాలి, ఈ భూమి మీద స్వర్గావతరణ జరగాలి అనే ఒక దివ్యమైన సంకల్పం సాకారం చెందాలి అనే భావనతోటి మనం ఇవాటి క్లాసు ఇంకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాకు బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు వర్ధిన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంత నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా స్వధనా సంతు జీవంతు శరదాంశనం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాసంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థమాసువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.
థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ పాపం మీకు అంత ఇబ్బందిగా ఉన్నా ఇంట్రెస్టింగ్.